వాడు ఓపికగా తిత్తివెయ్యి అంటే తిత్తివేయడం తప్ప మళ్ళీ మారు మాట్లాడకుండా కూర్చోగలిగాడే. ఇది బాహ్య ఆభ్యంతరిక మహోపాసన అన్నారు. అమ్మ బాబా ఇది కష్టం. శిష్యులు ఎప్పుడూ అంత గురుభక్తితో ఉండరు. అంత గురుభక్తితో ఉంటే ఇక వాడిని మించిన వాడు మరొకడు ఉండడు ఈ సృష్టిలో ఏ అని రెండో ప్రశ్న రాకుండా ఉండడమే. అంచేత భూదేవి వంక పెట్టుకుని మహానుభావుడు విష్ణుమూర్తి, సౌనకాది ఋషుల వంక పెట్టుకుని సూత మహర్షి, మీ వంక పెట్టుకుని నేను, మనందరం కూడా ఈ మహా అద్భుతమైన గురూపాసనా సంబంధమైన విద్యలను గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు విష్ణుమూర్తి ఏమన్నాడు చివరికి, దీనిని ఆభ్యంతరిక మహోపాసన అంటే ఇది కేవలం గురు కటాక్షం వల్ల మాత్రమే ఇలా చెయ్యి అంటే చెయ్యడం తప్ప రెండో మారు మాట్లాడకుండా చెయ్యడం వల్లే లోపల లోపల ఉపాసన సాగుతుంది, ఆంతరిక ఉపాసన సాగుతుంది. ఆంతరిక ఉపాసన బాహ్యోపాసన కంటే కోటి రెట్లు ఎక్కువ. ఈ కోటి రెట్ల మహా మహోపాసన ఫలితం వల్ల ఈ జన్మ తర్వాత వాడు మోక్షం పొందుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఘట్టంలో మనకేం చెప్పారు, బాహ్యోపాసన ఆంతరిక ఉపాసన. బాహ్యోపాసనలో ఆడంబరం ఉంటుంది, భక్తిభావం కూడా ఉంటుంది, కానీ ఫలితం తక్కువ ఉంటుంది. ఆంతరికోపాసనలో కేవలము భక్తి తప్ప, గురు శుశ్రూష తప్ప, పూర్తిగా తనను తాను గురువునకు సమర్పించుకోవడం తప్ప, సంపూర్ణ గురు కటాక్షం కోసం చేసే ఉపాసన తప్ప మరొకటి కాదు. దానితో ఈ జన్మలోనే వాడికి మోక్షం కలుగుతుంది. ఇక రెండవది, ఇక్కడే చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎంత నమ్మినా ఎప్పుడు ఒకప్పుడు చిన్నో చెత్తకో ఒక్కొక్కప్పుడు గురుద్వేషం కలుగుతూ ఉంటుందిట. పూర్వకాలంలో దండకారణ్య ప్రాంగణంలో ఒక సద్గురు ఉండేవాడు. ఎలా చేరిందో పాప ఒక ఎలక అక్కడికి చేరింది. ఆ ఎలక అక్కడికి చేరి రోజు ఆయన దగ్గర తిరుగుతూ ఉంటే జాలిపడి ఆ ఎలక్కి రెండు శనగ గింజలో మినపప్పు గింజలో తినగలిగేవి పెట్టేవాడు. క్రమక్రమంగా ఎలక ఆ గింజలు తిని మంచి బలంగా తయారైంది. పందికొక్కులా తయారైందంటే ఎలక బాగా లావుగా తయారైంది. ఎలక కూడా చావడానికి సిద్ధంగా ఉన్న ఎలక్కి ఈయన బాగా పెట్టాడు, పుష్టిగా తయారైందన్నమాట. నిర్భయంగా ఈ గురుకులంలో తిరిగేది. ఈ ఆశ్రమం నాది, ఈయన నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తాడు అనుకునే సంతోషంతో తిరుగుతూ ఉంటే ఓ రోజున పెద్ద పిల్లి దాని మీదకు దూకిందిట. ఇది గుండెలు లటుక్కుమని కొట్టుకుంటూ ఉండగా గురువుగారి దగ్గరకు వచ్చేసి బాబోయ్ అంది, కొట్టి గిలగిలలాడిపోయింది, చెమట్లు పట్టేసేట దానికి. ఏమే ఎలక ఇంత ఏడుస్తున్నావంటే అని చూపించిందిట పిల్లికేసి. ఓసి ఇంత లావుగా తయారైనా పిల్లి అంటే నీకు భయమే అన్నమాట అని అర్థమైంది దీనికి. అంతే కదా, పిల్లంటే ఎలక ఎప్పుడు భయమే. మానవుడు ఎంత బలంగా ఉన్నా సింహం వచ్చి మెదకు దూకితే సింహం సింహమే, మానవుడు మానవుడు, వీడు బతుకు వీడు బతికే కదా మరి. అందుకని వెంటనే ఈయన, ఇక మీదట నీవు పిల్లిని చూచి భయపడవలసిన అవసరం లేదు, మార్జాలోభవ అన్నాడు. వెంటనే ఈ ఎలక కాస్త మంచి పొతక లాంటి పిల్లిగా మారిపోయింది. ఈ పిల్లి గారిని చూడగానే పాత పిల్లి పారిపోయిందిట. ఇంతలావుగా ఉన్న పిల్లిని చూసి మనుషుల్లో బ్రాందీ షాపుల దగ్గర ఉన్న రౌడీవాడిని చూసి నాబోటివాడు పారిపోయినట్టుగా పారిపోయాడు. అమ్మాయ్యా అనుకుందిట, ఇక లెక్క లేకుండా నేనే పిల్లిని మేవని ఇంత పూర్వం తాను ఎలకననే విషయం మర్చిపోయి పాత ఎలకల్ని పట్టుకుదండం మొదలెట్టింది. ఇది ఎలక పిల్లయ్యింది, పోనీ పాత వాటి మీదన్న మా జాతి వాళ్ళని ప్రేమతోపాలుగా చూపించకుండా తన సొంత జాతిని ఎలకల్ని తినడం మొదలెట్టింది. వెంటనే గురువుగారు నవ్వుకున్నాడు, ఆహాహా ఎంత విచిత్రమైంది ఇది అనుకుని. జాతి వైరం క్రమంగా ఒకరోజున ఈ పిల్లిగారు అటు ఇటు తిరుగుతుంటే ఎక్కడి నుంచో ఓ వేటకొక్క చరువుకు వచ్చిందిట అని మళ్ళీ ఇది గుండెకాయ పట్టుకుని లవో అడిబో అంటూ లబ్బడబ్బమని గుండెలు కాస్త కొట్టుకుంటూ ఉండగా గురువుగారి కాళ్ళ మీద పడిపోయి ఏడవడం మొదలెట్టింది. ఇదేమిటి మళ్ళీ ఏడుస్తున్నావు అంటే అని చూపించింది కుక్కకేసి. ఓసి నీ దొంపదేగా వేట కుక్కను చూసి వణిగిపోతున్నావా అని వెంటనే నువ్వు కూడా ఆ సింహం లాంటి మంచి వేట కుక్కలా తయారైపో అన్నాడు. ఇది కూడా దుఃఖలాంటి కుక్క అయిపోయింది. ఇంతేముంది ఈ కుక్కను చూడటంతో పాత కుక్క పారిపోయిందిట. ఇంక ఇప్పుడు ఇది కుక్కగా మారాక పిల్లుల్ని పట్టుకోవడం మొదలెట్టింది. మళ్ళీ కొంతకాలం కుక్కగా సామ్రాజ్యం వెలగబెట్టింది. ఇక అక్కడి నుంచి దీనికి ఏనుగును చూసినప్పుడల్లా భయపడితే ఏనుగ్గా మార్చాడు ఈయన, పులిని చూసి భయపడితే పులిని చేశాడు, ఆఖరికి సింహంగా మార్చాడు. ఒక రోజున ఈ పాత ఎలక ఈ సింహంగా మారిపోయిన ఎలకుందే, దీన్ని చూసి అందరూ చూసారా మునీశ్వరుడు ఎంత గొప్పవాడో, పనికిమాలిన ఎలకను పట్టుకొచ్చి ఇంత సింహంగా మార్చాడని పొగిడారట. ఈలోపు దీనికి కూడా ఒక అనుమానం వచ్చింది, ఈ మునీశ్వరుడు ఎలకగా ఉన్న నన్ను పిల్లిని చూసి భయపడితే పిల్లిగా మార్చాడు, పిల్లిగా ఉన్నప్పుడు కుక్కను చూసి భయపడితే కుక్కగా మార్చాడు, కుక్కగా ఉన్నప్పుడేమో ఏనుగును చూసి భయపడితే ఏనుగ్గా మార్చాడు, పులిని చూసి భయపడితే పులిగా మార్చాడు, సింహాన్ని చూసి భయపడితే సింహంగా మార్చాడు, రేపు నన్ను చూసి ఏ జంతువైనా భయపడితే ఆ జంతువును కూడా నాకు వల్లే సింహంగా మారుస్తాడేమో, ఇంకో జంతువు నాకు పోటీ వస్తుందేమో, ఇక ఈ మునిని బతకనివ్వకుండా ఉంటే నేను పెర్మనెంట్గా సింహంగా ఉండొచ్చు, వీడిని మింగేశామంటే. రెండవది, ఎప్పటికైనా వీడికి తెక్కొచ్చినా ప్రమాదమే. రెండోది, మూడోది ఏంటి, వీడు బతికున్నంత వరకు ఆ ఇది బోడి ఎలకరా, మునిగారి దయవల్ల కదా ఇది సింహం అయ్యిందని అంతా ఆయన్నే పొగుడుతున్నారు. వీడు చచ్చాక ఇంకో అడవికి వెళ్ళిపోతే అంతకు పూర్వం నేను ఎలకని లేక పిల్లిని కుక్కని అనే విషయం ఎవరికీ తెలియదు, వీడిని మింగేద్దామని వెనక నుంచి వచ్చి మింగడానికి వస్తూ ఉంటే తపస్సులో ఉన్న ఈయనకి అంతా కనపడుతుందిలేండి, ఋషులకు అర్థమవుతుంది. ఋషులంటేనే అది, మరి ఒక్కొక్క వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి స్వభావం ఏమిటో ఇప్పటికి కూడా మాకు తెలిసిపోతుంది. అలా తెలియకపోతే ఇంతకాలం మేము ఉపాసన చేయక్కర్లా ఇంకోటి చేయక్కర్లా, అన్ని క్షమించి ఊరుకోవడం అనే ఒక లక్షణం ఒకటి ఉంటుంది మా దగ్గర, అంతే తేడా. ఒక వ్యక్తి మనస్సులో ఏ దరిద్రపు సంకల్పం ఉందో తెలుస్తుంది. ఆ చెబుతున్నప్పుడు మొదట్లో మీకు అర్థం అవదు, అవతల వాడిని నిజంగా వాడు మంచివాడేమో అని మీరు అనుకుంటారు, వాడు ఎంత విధమో నాకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు కూడా గోతిలో పడ్డాక గురువుగారికే తెలుసురా అనే జ్ఞానోదయం అవుతుంది, అప్పటికే మీకు కాలవలసిన చేతులు కాలుతాయి. అందుకే గురువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదన్నమాట. ఈ గురువుగారిని వెనక నుంచి మింగేద్దాం అనుకుంటే ఆయనకేం తెలియదు అనుకుని వస్తే ఆయన కనిపెట్టి, ఓహో సిద్ధిక్కుమాలిన ఎలక, నిన్ను నేను ఎన్ని రకాలుగా పైకి తీసుకొచ్చానే, ఇంకా స్వర్గానికి కూడా పంపుదాం అనుకున్నాను, ఇవాళ నువ్వు అహంకారంతో నన్నే మింగడానికి వచ్చావు, చివరికి నేను పెంచి పెద్ద చేస్తే నా మీదకే దండయాత్రకు వస్తావా, పునర్మూషికోభవా అన్నాడు. ఢామ్ అనేది మళ్ళీ ఎలక అయిపోయింది. మళ్ళీ పూర్వంలాగే ఎలక ఆ కన్నాల్లో దూరి అనుకుంటూ ఏడవడం మొదలెట్టింది. దాని బతుకు అంతే. పరమ ఉపాసనాబలం ఉన్నటువంటి గురువులను ఆశ్రయించిన వాళ్ళు మొదట్లో ఎలకల్లాంటి వాళ్ళైనా సింహంలా తయారవుతారు. ఉపాసనా సింహము, సింహము అంటే శ్రేష్ఠత్వం, ఉపాసనలో సింహం అంత వాళ్ళు అయ్యాక కూడా అంతటి మహామహిమ ఎప్పుడో ఒకప్పుడు గురుధిక్కారంతో దోషంతో మళ్ళీ పోతుంది, పునర్మూషికోభవ అన్నట్టుగా మళ్ళీ వాళ్ళు ఎలకలు అయిపోతారు. దానికి ఉదాహరణే యాజ్ఞవల్క్య మహర్షి. యాజ్ఞవల్క్యుడు అనే ఒకనొక మహర్షి చాలా గొప్పవాడు, వేదవ్యాసుని శిష్యుడు ఆయన. వేదవ్యాసుని శిష్యుల్లో వైశంపాయనుడు ఉన్నాడు. ఆ వైశంపాయనుడి దగ్గర చేరిన యాజ్ఞవల్క్యుడు భక్తితోటి వైశంపాయనుడిని సేవించి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు వీటన్నిటిల్లోనూ ఆరుతేరాట. చాలా గొప్పగా తయారయ్యాడు. ఎంత గొప్పగా తయారయ్యాడంటే ఒక్కొక్కసారి గురువుగారి కంటే శిష్యుడు గొప్పవాడురా అనేంత స్థాయికి వచ్చాట. ఇలా ఉండగా ఒకనాడు గురువుగారు ఫలానా పని చెయ్యి అని ఆజ్ఞాపించాడు. కానీ ఇతడికి అహంకారం కలిగి, నేను ఇప్పుడు గురువుగారి కంటే గొప్పవాడిని అయ్యాను కదా, వేదాలలో ఉపనిషత్తులలో శాస్త్రాలలో ఈ బోడి గురువుగారి మాట వెండమేమిటి, ఇంతకీ గురువుగారు ఏం చెప్పారు. ఆ అగ్రహారం దగ్గర ఎక్కడో ఒక మంచి పండితుడు ఉన్నాడు, ఒక వేద పండితుడు, అక్కడికి వెళ్ళి 2 రోజులు చదువుకోమన్నట్ట. నేను మా గురువుగారి కంటే గొప్పవాడిని, వాడెవడి దగ్గరకు వెళ్ళడం ఏంటి, వాడిని ఆశ్రయించడం ఏంటి, ఎంత అహంకారం అండి ఇది. ఈ లోకంలో ఎంతోమంది పండితులు ఉంటూనే ఉంటారు, గురువుగారులు ఎప్పుడూ కూడా ఆశ్రయించమని ఎందుకు చెబుతారంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు గొప్పవాళ్ళు అవ్వడానికో లేక అహంకారం తగ్గించడానికో ఏదో కారణంతో చెబుతారు. ఇందాక 10 ఏళ్ళు విద్య చెప్పిన గురువుగారు ఈయన్ని పరీక్షించలేక కాదు, కమ్మరివాడి దగ్గరికి ఎందుకు పంపారు, వీడి సహనం పరీక్షించాలి. అదే కమ్మరివాడు మాత్రమే చేస్తాడు, ఆయన చాలా గొప్పవాడు. ఎవరి దగ్గరికి గురువు వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఎదురు ప్రశ్నించకూడదు. వీడు గురువుగారి మీద అలిగాడు. అలిగి గురువుగారి చేతి భోజనం తినడం మానేశాడు, ఆయన ఇంటికి వెళ్ళడం మానేశాడు, కందమూల ఫలాలు విసిరేశాడు. దాంతో గురువుగారికి ఆగ్రహం కలిగింది, నేను చెప్పిన దాంట్లో రవ్వంత అతిశయోక్తి ఉందేమో, మీరు దేవీ భాగవతంలో కూడా ఉంటుంది చూడండి, ఆల్మోస్ట్ ఆల్ అన్ని పురాణాల్లో ఉంటుంది ఈ కథ. దాంతో ఇక గురువుగారికి మండి మూర్ఖుడా, సంవత్సరాల తరబడి నా దగ్గర చదువుకున్నావు, నేను నిన్ను ఆదరించాను, నిన్ను మహోపాసకుండి చేద్దామనుకున్నాను, సూర్యుడంత గొప్పవాణ్ణి చేద్దామనుకున్నాను, గురువుకి ఎదురు తిరిగావా, గురువుగారి ఇల్లే తొక్కనంటావా, గురుపత్ని ఇచ్చిన కందమూల ఫలాలు విసిరేస్తావా, నిన్నగాక మొన్న వచ్చినటువంటి పనికిమాలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతి టిఫిన్లు చేయించుకు తింటావరా మూర్ఖుడా, నీ బతుకు అధోగతి పాలైపోతుంది, నేను ఇచ్చిన విద్యలు నీ కక్కేయి అన్నాడు. మనకి ఆయనకి తేడా ఉంది. మనం విద్యల్ని కక్కు అంటే కక్కగలమా? కక్కలేము. కానీ వైశంపాయనుడు వ్యాసుడు శిష్యుడు, ఆయన కక్కమనగానే వీడికి గతి లేకపోయిందిట, నెత్తి మీద కొట్టాడు వైశంపాయనుడు. వాడు కక్కలేకపోతుంటే విద్యలు మొత్తం నేర్చుకున్న వేద విద్యలన్నీ బుర్రలో నుంచి వచ్చి వాంతి రూపంలో పడిపోయాయి. మొత్తం సొంఠైపోయాడు యాజ్ఞవల్క్యుడు, పరమ సొంఠ. ఆ రోజు నుంచి వాడికి అక్షరం ముక్క లేకుండా పోయింది. ఇంకేముంది, సొంఠై కింద పడిపోయి ఏడ్చేట. ఇప్పుడు ఈ వాంతి చేసుకున్నాడే, అది వాంతి కాదు, నిజానికి వాంతి రూపంలో ఉన్న వేదాలు. ఏకంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇవి కాకుండా ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, జ్యోతిశాస్త్రాది విద్యలు, షడంగాలు ఇవన్నీ వాంతి రూపంలో వచ్చాయి. అవి మరి వేస్ట్ అవ్వకూడదు కదా. అందుకని ఏం చేశాడు మళ్ళీ వైశంపాయనుడు, తక్కిన శిష్యుల్ని పిలిచాడు. రే, వీణ్ణి శిష్యుడు అనుకుని చేరదీశాన్రా, పావుకు పాలు పోసినట్టు పెంచాను ఈ దౌర్భాగ్యుణ్ణి. ఎక్కడో ముష్టెత్తుకునేవాడిని పట్టుకొచ్చి గొప్పవాణ్ణి చేస్తే ఇవాళ వీడు గురువుకి ఎదురు తిరిగాడు, అందుకని వాడి వేద విద్యలన్నీ కక్కేయమన్నాను, వాడిని కక్కించాను, ఇవి వ్యర్థం కాకూడదు, ఈ వాంతిని మీరు తాగేయండి, నాకేయండి అన్నట. గురువుగారు విద్యలే అవ్వచ్చు కాక, కానీ ఎంత గొప్ప విద్యలైనా అది వాంతి వాంతే కదండి. అది నిజానికి వేదమే, కానీ పైకి అది డోక్కున్నట్టు కనపడుతోంది. వ్యధ వాంతి ఎంత అవుతామండి అంటే ఇది నిజమే రోయ్ అని తిత్తిరి అని పక్షులుగా మార్చాడు. తైత్తిరీయ పక్షులు అంటారు వాటిని. ఈ తిత్తిరి పక్షులకు ఆహారం మనుష్యుల వాంతి. డోక్కుంటే ఆ డోకునే తింటాయి అవి. భగవంతుడు ఒక్కోదానికి ఒక్కో ఆహారం పెడతాడు. అలా పెట్టకపోతే ఈ లోకం అంతా మురికితో కాలుష్యం అయిపోతాటండి. అందులో మనుషులు చూడండి, వెనకతల నాగదేవతల మీద రకరకాల పాలు ఇవి పోసి అక్కడికి వెడితే కంపు వచ్చేలా చేసేస్తారు. కడగడవాడు ఆ పాలు పోసేసి ఏ రోజుకారో శుభ్రం చేయాలి. నీ నెత్తి మీద పెరుగు పోసి కడుక్కోకుండా ఉంటే ఏమవుతో మర్నాటికి? అయ్యి, అఫ్కోర్స్ అలా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, ఎన్నాళ్ళకి స్నానం చేయకుండా ఏడాదికి ఒకసారి. కొంతమంది అంతే, వాళ్ళు లెట్రిన్కి వెళ్ళారా, ఇక ఆ లెట్రిన్ కదది, ఇక జీవితంలో వెళ్ళి ఆ లెట్రిన్లోకి మానవ మాత్రుడు అడుగు పెట్టలేడనమాట. కడుక్కుందామని కూడా ఉండదు. దరిద్ర బతుకులు మరి అవేం బతుకులో తెలియదు. ఇల్లంతా శుభ్రం, మనుష్యుల శుభ్రం, స్నానం చెయ్యరు, సంధ్య ఉండదు. ఇంక వాళ్ళ దగ్గర దరిద్రం తాండవం ఆడక, శనిదేవతను ఎత్తివే తాండవం ఆడక, ఎక్కడ అశుభ్రం ఉంటే అక్కడ దరిద్ర దేవతలు తాండవం ఆడక, లక్ష్మీదేవత తాండవం ఆడుతుందటండి. పవిత్రంగా శుభ్రంగా ఉండాలి శరీరము. ఈ ఉంటున్న వసతి, పక్కనున్న వీధులు, దేవుడు, ఇవన్నీ అతిశుభ్రంగా, పరమశుభ్రంగా ఉంచాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాసిన పాలు పోసారంటే ఆ విగ్రహాన్ని మళ్ళీ నీళ్లు పెట్టి కూడా శుభ్రం కడగాలి. అర్చకుడి పనులు కావన్నీ అర్చకులు మీకు శటకోపం పెడతారు, అవి చేస్తారు, వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎలాగో, కానీ మీరు కూడా పాలు పోసిన వెంటనే అలాగ కంపు వదిలేయకూడదు. శుభ్రం చేసి పెట్టాలి, వాళ్ళకి సాయం చేయాలి. ఎన్ని పనులు వచ్చే కూడా ఒకడు చేస్తాడు. అవి కూడా మనం దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. అలా మొత్తం మీద ఏది ఏమైనా ఈ లోకంలో అశుభ్రత కొంత ఉంటూనే ఉంటుంది. కనుక ఈ అశుభ్రతని శుభ్రం చేయడం కోసం భగవంతుడు మనకి కొన్ని జంతువులు పెట్టాడు. మనుష్యులు వెళ్ళి వెళ్ళగానే పందులు వచ్చి లాక్కు తినపోతున్నాయి. మనం జంతికలు తిన్నట్టుగా అవి తినకపోతే కొంతకాలానికి ఈ మొత్తం రామకోటి తీర్థం అంతా కూడా మన వాళ్ళు విడిచిపెట్టిన మల పదార్థాలతోటి చాలా కోమలంగా తయారవుతుంది. పందుల్ని వాటికి పెట్టాడు, కాకుల్ని కొన్నింటికి పెట్టాడు కుళ్ళిపోయిన పదార్థాలు తినడానికి, అలాగే వాంతి తాగడానికి తైత్తిరీయ పక్షుల్ని పెట్టాడు. ఈ తిత్తిరి పక్షులుగా వైశంపాయనుడు తన శిష్యుల్ని మార్చగానే వాళ్ళ వాంతి మొత్తం తాగేశారట. వెంటనే వాళ్ళ శరీరాల్లోకి ఆ వాంతి రూపంలో ఉన్న వేదములు, ఉపనిషత్తులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు ఒట్టి సొంట అయిపోయాడు. వాడు ఏడుస్తూ ఏం చెయ్యను బాబో అని మొరపెట్టుకుంటే చివరికి అంతా కలిసి సూర్యభగవానుడు ప్రత్యక్ష దేవత, పరమదేవుడు, విద్యాస్వరూపుడు ఆయన ఒక్కడు మాత్రమే నీకు సరిగ్గా ఈ శాపం నుంచి విముక్తి కలగజేసి వేదాలు ఇవ్వగలిగేవాడు, వేదములు తిరిగి ఇచ్చి నీ వేదన దూరం చెయ్యగలిగేవాడు ఈ సృష్టిలో మరెవడు లేడు, కేవలం సూర్యభగవానుడు తప్ప. అనగానే ఈయన సూర్యుని భక్తితోటి మహాత్మా సూర్యదేవ నిన్ను ఉపాసన చేస్తున్నాను కాపాడమన్నట్టు. ఆయనే ఉన్నాడు, నీకు సరస్వతీ కవచం ఇస్తాను, అది జపిస్తే విద్యలు వస్తాయన్నట్ట. సరస్వతీ కవచం ఇప్పించాడు. ఈ సరస్వతీ కవచం చదివితే మళ్ళీ సరస్వతి ఏమంది, ఒరే నువ్వు సరస్వతీ కవచం చదివావు కాబట్టి నీకు విద్య ఇవ్వాలి, కానీ గురుశాపదగ్ధుడైన వ్యక్తికి విద్యలు రావు. సకల దేవతలు కలిసిన గురుశాపము పొందిన వాణ్ణి మాత్రం, గురువుగారి యొక్క అనుగ్రహం లేనివాడికి మాత్రం ఏ విద్యలు రావు, మోక్షం అసలు రాదు. పోనీ ఏదో భౌతిక విద్యలు వస్తే వస్తాయి, కానీ ఎప్పటికైనా గురు కటాక్షం లేనివాడు, గురువును ధిక్కరించినవాడు, గురువుకి వ్యతిరేకంగా మాట్లాడినవాడు, గురువుని శంకించిన వాళ్ళు, వీళ్ళంతా సర్వనాశనమై ఘోర నరకాలపాలు అవ్వాల్సిందే. ఎన్ని లోపాలున్నా గురువే. ఇక లోపాలు లేని గురువుని నువ్వు చేతులారా పాడు చేసుకున్నావు, కాబట్టి మళ్ళీ వెళ్ళి నీ గురువుగారి కాళ్ళు పట్టుకుని ఆయన శాపాన్ని ఉపసంహరించుకునేలా చేస్తే నీకు నేను విద్యలిస్తాను అన్నదట మన జ్ఞాన సరస్వతి. అప్పుడు వీడు ఏడుస్తూ వెళ్ళి గురువుగారి కాళ్ళు పట్టుకుంటే గురువుగారు మహానుభావుడు గనక ఎన్ని తప్పులు చేసినా శిష్యులు క్షమించేస్తాడు. ఒక్క నమస్కారం చేస్తే మంచి గురువులు క్షమించేస్తారట వెంటనే. అందుకని ఆయన క్షమించి, సరస్వతీదేవి నిన్ను తిరిగి అనుగ్రహించుగాక, నీ శాపం తొలగిపోయినట్టే అన్నట్ట. అప్పుడు సరస్వతి ప్రత్యక్షమై వీడికి మళ్ళీ విద్యలిచ్చింది. కానీ ఏ విద్యలిచ్చిందో తెలుసా, పూర్వపు వేద విద్యలు ఇవ్వల, గురుశాపం వల్ల నీకు పాత విద్యలు రావు, కానీ గురువుగారు మళ్ళీ నిన్ను అనుగ్రహించడం వల్ల నీకు విద్యలు ఇవ్వాలి, కాబట్టి నీ కోసం స్పెషల్ గ్రూప్ ఇస్తున్నానందిట. కాలేజీ వాళ్ళు చూడండి, ఒక్కొక్క క్యాండిడేట్ మీద అభిమానం ఉంటే కొత్త గ్రూప్ పెట్టినట్టుగా ఎంపీసీ బైపీసీ ఏం దొరకకపోతే ఎంఈసీ అని గ్రూప్ పెట్టట్టు ఈ మధ్యన వాడెవడో. అలాగా వీడి కోసం మళ్ళీ ఈ యాజ్ఞవల్క్యుడి కోసమని అక్కడ శుక్ల యజుర్వేదము అని ఒక యజుర్వేదంలో ఒక భాగాన్ని సృష్టించారు. అంత పూర్వం దాకా యజుర్వేదం కృష్ణ యజుర్వేదమే ఉండేది. వీడి కోసం శుక్ల యజుర్వేదం సృష్టించి ఈ రోజు నుంచి నువ్వు ఈ శుక్ల యజుర్వేదాన్ని చదువుకుని లోకంలో వ్యాపింపచెయ్యి అనగానే వాడు ఆ కొత్త యజుర్వేదం పుచ్చుకొని స్పెషల్ బ్రాంచ్ పెట్టాడు. ఈ స్పెషల్ బ్రాంచ్ నుంచి అప్పటి నుంచి యాజ్ఞవల్క్య శాఖే బయలుదేరింది ఏకంగా మొత్తం మీద. లోకంలో కారణజన్ముడు అయ్యాడు అతడు మొత్తం మీద. చివరికి అతడు కూడా గురువుని పట్టుకుంటే కానీ ఉపాసనలో బయటికి రాలేకపోయాడు. చివరికి విచిత్రం చెప్పమంటారా, అందరూ మామూలు స్వర్గము మోక్షానికి వెళితే ఈతడికి మాత్రం అందరూ వెళ్ళే స్వర్గం కాకుండా నక్షత్ర మండల స్వర్గము అని స్పెషల్ స్వర్గం పెట్టారట చివరి. అక్కడ కూడా ఇప్పటికి కూడా ఈ యాజ్ఞవల్క్యుడు మనందరం వెళ్ళే స్వర్గానికో మనందరం వెళ్ళే బ్రహ్మలోకానికో కాకుండా శుక్ల యజుర్వేద శాఖీయ స్వర్గం అనే స్వర్గంలో ఉన్నట్ట. ధ్రువ నక్షత్రంలాగా, త్రిశంకు స్వర్గంలాగా. అంటే మొత్తం మీద మంచి లోకాలకు వెళ్ళి కూడా పూర్తిగా అందరిలాగా లేకుండా గురుశాపం వల్ల, గురువుగారిని తిట్టడం వల్ల, గురువుగారిని చాటుగా వాటుగా ధిక్కరించడం వల్ల ఇంత ఇబ్బంది పొందవలసి వచ్చింది. కర్మయోగం ఎవడో తప్పించుకోలేడు. అందుకే అందువల్ల శ్రీ మహావిష్ణువు చివరికి ఏం చెప్పాడు, ఆభ్యంతరిక ఉపాసనా బలము గురు కటాక్షం వల్ల రావలసినది, అది సేవ చేయడం వల్లే వస్తుంది. అది మొత్తం మీద ఏం చేస్తుంది, భుక్తి ముక్తి ప్రదాశ్చైతాక సేవ్యమానాక ముహుర్ముహు. భుక్తి ముక్తి ఈ రెండింటిని ఇచ్చే సేవా మార్గములు గురు పరంపరలో రావలసినది. గురువుని సేవించే విధానములు ఏడు రకాలు ఉన్నాయట. ఆ ఏడు రకాల విధానాలలో మొదటిది భౌతిక సేవ, రెండవది పురాణ సేవ, మూడవది దైవ సేవ, నాలుగవది ప్రజాసేవ, ఐదవది జలసేవ, ఆరవది అగ్నిసేవ, ఏడవది ఆంతరిక సేవ. ఈ ఏడు రకాల సేవలే భూలోకంలో సప్త మోక్షపురములుగా వచ్చాయి. ఈ సేవా మార్గములు తప్ప మానవుడికి మోక్షమిచ్చే మార్గములు మరి లేవు అని బోధించగానే చాలా సంతోషపడిపోయింది. ఈ మొత్తం పురాణమంతా కూడా ప్రధానంగా సూత మహర్షి సౌనకాదులకి చెప్పడమే కాకుండా శ్రీ మహావిష్ణువు కూడా మధ్య మధ్యలో అనేక రూపాలతో చెబుతూ వచ్చాట. ఇప్పుడు ఒక రోజున మళ్ళీ సౌనకాది మహర్షులు సూత మహర్షిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ క్షిప్రమోక్షం పొందాలంటే, క్షిప్ర అంటే వెంటనే, వెంటనే మోక్షం పొందడానికి మాకు సులభమైన మార్గం ఏమిటో చెప్పండి అన్నారు. అప్పుడు చెప్పారు ఆయన, ఆలయాలలో ఈ భూలోకంలో మూడు రకాల ఆలయాలు ఉన్నాయి. ఒకటి ధ్వజస్తంభ ప్రతిష్టతో కూడిన ఆలయం. ఈ ఆలయంలో అంతర ఆలయ ప్రవేశం కేవలం అర్చకులకి పండితులకి కొంతమంది పెద్దలకే ఉంటుంది. తక్కిన వాళ్ళంతా బయట నుంచి నమస్కారం పొందవలసింది. రెండవది మందిరం. ఈ దీంట్లోకి ఎవడన్నా వెళ్ళొచ్చు. షిరిడి సాయిబాబా మందిరం ఉంది, దాంట్లోకి మీరు ఎవరన్నా ముట్టుకోవచ్చు. యంత్ర ప్రతిష్టతో సంబంధం ఉండదు దానికి. అలాగే బయట అనేకానేక నాగదేవతా విగ్రహాలు ఉంటాయి, అవన్నీ ఎవడికోడు సొంతంగా ముట్టుకోవచ్చు. ఇది మందిరం అంటాం. మూడవది ఈ శ్రీచక్ర యంత్రాదుల ప్రతిష్టతో కూడి ధ్వజస్తంభం లేని పీఠం. ఈ మూడు రకాలైన ఆలయాలలో మూడు మూడే అయినప్పటికీ వీటిలో సంపూర్ణ శ్రీచక్ర యంత్ర ప్రతిష్టతో కూడినటువంటివి ఉత్తమోత్తమమని, ధ్వజస్తంభ ప్రతిష్టతో కూడినవి మధ్యమమని, అవి లేనివి మూడవ మార్గమని చెప్పబడి ఉన్నాయి. వీటిల్లో అత్యుత్తమమైన మార్గం ఏమిటి అంటే ప్రదక్షిణ. ప్రదక్షిణ వల్ల క్షిప్రప్రసాదం పొందగలుగుతాడు. క్షిప్రప్రసాదం అంటే ఏమిటి? వెంటనే అనుగ్రహం పొందుట. భగవంతుని యొక్క తక్షణానుగ్రహం పొంది ఈ జన్మతోటే ముగింపు చేసుకోవడానికి ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణ కూడా బాహ్య ఆత్మ ప్రదక్షిణ అని రెండున్నాయి. బాహ్య ప్రదక్షిణలు అంటే గుడి చుట్టూతో ఇప్పుడు మీరు తిరుగుతున్నారు ఏదో మంత్రం లోపల అనుకుంటూ 108 సార్లు. బాహ్య ప్రదక్షిణ వల్ల కోరికలు తీరతాయి. ఆత్మ ప్రదక్షిణ అంటే ఏం లేదు, కళ్ళు మూసుకుని గురుధ్యానం చేసుకుని పెదవులు కూడా కదపకుండా గురుమంత్రాన్ని విగ్రహానికి ఎదురుగుండా కూర్చొని జపించడం. జపిస్తున్నంతసేపు కూడా మనకి కంటి ముందు రెండు కనపడాలట. ఏమిటి? ఒకటి విగ్రహంలో ఉన్న దేవత, ముందు విగ్రహం కనపడాలి. విగ్రహం తర్వాత అసలు విగ్రహం కనపడకుండా విగ్రహాన్ని అధిష్టానం చేసుకుని ఉన్న దేవత, అమ్మవారే కనపడాలి లేక అయ్యవారు కనపడాలి. ఏ మూర్తి అయితే ఆ మూర్తిలో ఉన్న మూలశక్తి కనపడాలి. ఆ మూలశక్తి కనపడి ఆ క్షణం తర్వాత మళ్ళీ గురువు కనపడాలి. గురువు శక్తి, గురువు శక్తి, ఈ రెండు ఒకదానితోట కనపడాలి. కొంతకాలం పోయాక ఈ రెండూ పోవాలి. కొంతకాలం పోయిన తర్వాత కేవలం తేజస్సు మాత్రమే కనపడాలి, ఇంకా మరొకటి ఏం కనపడకూడదు. భయంకరమైనటువంటి కాంతి ఒకటి తేజోమండలం మిరుమిట్లు గొలుపుతూ కనపడాలి. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత, ఒకేసారి వేల కొలది సూర్యులు ఉదయిస్తే మన కళ్ళు ఎలా మిరుమిట్లు గొలుపుతాయో అటువంటి కాంతి కనపడాలి. ఇంకా కొంతకాలం పోయాక కాంతి కూడా పోవాలట. కాంతి కూడా పోయి జలధరింపుతో వెన్నుపూసలో నుంచి చైతన్య ప్రవాహం కనపడాలి. ఏదో శక్తి కదులుతోంది. ఆ శక్తి మీకు ఎలా ఉంటుందో చెప్పమంటారా? వెన్నుపూసలోంచి పాము విడితే ఎలా ఉంటుంది, అలాంటి ఒకనొక చైతన్యం కనపడాలి. ఈ మూడు అయ్యాక ఇంకేం ఉండదు, ఆనందం తప్ప ఉండదు. కళ్ళు మూసుకుంటే ఏదో తెలియకుండా ఆనందం, తన్మయత్వం అన్నమాట. ఆ తన్మయత్వాన్ని వర్ణించలేం, అది ఆత్మానుభవం. ఆత్మానుభవం అనిర్వచనీయం. మూగవాడు బెల్లం తిని దాని రుచి ఎలా ఉందో చెప్పమంటే ఎలా చెప్పలేడో, మనం కూడా మన ఆత్మానుభూతిని అంత తేలిగ్గా పైకి చెప్పలేం. అది కేవలం అనిర్వచనీయం, అనుభవించవలసిందే. అనుభవైక వేద్యమైన దివ్యానందాన్ని నవ్యానందాన్ని అందించేది శాశ్వతోపాసన అన్నారు. శాశ్వతోపాసన అదనమాట. ఈ ఆనందం అంత తేలికగా రాదు, లక్ష కోట్ల జన్మలెత్తితే గాని రాదన్నాడు అంత ఆత్మానందం. కానీ అనుభూతి ఎంతో కొంత మనం అనుభవించి పొందవచ్చు. ఒక్క సెకను లిప్త కాలం అనుభూతి కలిగినా అది ఈ జన్మకి చాలు అన్నారు. ఆ లిప్త అనుభూతి కోసమే మనం నిరంతరం కళ్ళు మూసుకుని సాధన చేయాలి. అరగంట సేపు కళ్ళు మూసుకుని తెరవకుండా పక్కనున్న శబ్దానికి కిక్కురు మనకుండా ఆత్మానుభవం పొందగలిగిన వాడు మహోపాసకుడు అన్నారు. శరీరములో ప్రతి అణువణువు పరమాత్మ స్వరూపమే. అదే మనకి శ్రీచక్రం చెబుతున్నది. శ్రీచక్ర ప్రాణాహ ఇహ ప్రాణాహ ఇహ ప్రాణాహ శ్రీచక్ర ప్రాణాహ. ఇదిగో ఈ నాలో ఉన్న ప్రాణములు శ్రీచక్రములో ఉన్న నవావరణములే. మన శరీరములో 9 రంధ్రాలు ఉన్నాయి కదా, ఈ 9 రంధ్రములే శ్రీచక్రములో నవ ఆవరణములట. కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, ఆపై మల మూత్ర ద్వారాలు, నాభిస్థానము, ఈ మొత్తం ద్వారములు నవరంధ్రములు కూడా నవ ఆవరణములుగా ఎదురుగుండా ఉపాసనలో భావించుకుని ఈ ఆవరణలో ఉన్న ప్రాణములు అందులోనూ అందులో ఉన్న ప్రాణాలు మన శరీరంలోకి వచ్చేలాగా ఆవాహన చేసుకుని కళ్ళు మూసుకుని ధ్యానమగ్నులై ఉండడమే అసలు సిసలైన శ్రీచక్ర ఉపాసన, యంత్రోపాసన. యంత్రం అంటే ఎదురుగుండా యంత్రం పెట్టుకుని కేవలం కుంకుమ పూజ చేసినంత మాత్రం చేత ఎన్నాళ్ళు కుంకుమ పూజ చేసినా అమ్మవారి పాదాలు కందిపోవడం తప్ప లేక యంత్రం పూడుకుపోవడం తప్ప ఈ మనం కళ్ళు మూసుకున్నప్పుడు మన మనస్సు ఆ యంత్రంలో లేనవై యంత్రం మన హృదయంలోకి రానంత వరకు ఈ పూజలు ఎన్ని చేసినా దండగే. బాహ్య పూజల వల్ల లాభంలా. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేత సరసిజమమానాత భవతే సుఖేనావస్థాతుం జనయః న జానాతి కిమహో. శంకరాచార్యులు వారు ఏనాడో చెప్పాడు, లోతైన చెరువుల్లోకి దిగుతారు పువ్వులతో పూజ చేయాలనుకున్నట్టు ఒకడు, ఒక భక్తుడు శివుణ్ణి పువ్వులతో పూజ చేయాలి, ఈ సృష్టిలో ఎవరూ ఏనాడు చెయ్యని గొప్ప పువ్వులతో పూజ చేయాలనుకున్నాడు. ఆ పువ్వుల కోసం లోతైన చెరువులోకి దిగాడు, ఎత్తైన కొండలెక్కాడు, అడవుల్లోకి తిరిగాడు, ఇలా రకరకాల ప్రదేశాల్లోకి తిరిగి ఎక్కడెక్కడ నుంచో పువ్వులు పట్టుకొచ్చాడు. కానీ ఈ పిచ్చాడికి తెలియంది ఒక పువ్వు తన దగ్గరే ఉంది అని. ఏమిటా పువ్వు? అది అడవుల్లో దొరకదు, చెరువుల్లో దొరకదు, చెట్ల మీద దొరకదు, మరొక ఏకాంత ప్రదేశంలోనూ దొరకదు. అదే తన మనస్సులో ఉన్న పుష్పం, మనఃపుష్పం, హృదయ పుష్పం. ఈ మనస్సునే ఒక్క పద్మం కనుక భగవంతునికి ఇస్తే ఏనాడో మనం సుఖం పొందేవాళ్ళమట. ఈ మనఃపద్మం ఇవ్వకుండా మిగిలిన పనికి వాలిన పువ్వులు మాత్రమే ఇస్తున్నాం. ఈ మనఃపుష్పం ఇవ్వడమే మంత్రపుష్పం అంటే. మంత్రపుష్పం ఇవ్వడంటే 24 గంటలు రాజాధిరాజ అయ్యప్రసహి సాహిని అండం ఓటే కాదు. అసలు మనస్సుని ఇంకెక్కడికి పానివ్వకుండా, దేని మీద దృష్టి లేనివ్వకుండా, ఇది పూర్తిగా పరమాత్ముని మీద లీనం పెట్టాలి. అప్పుడు ఆ శివలింగమే ఒక జ్యోతి రూపంలో దర్శనమిస్తుంది, ఎదురుగుండా ఉన్న విగ్రహమే జ్యోతి రూపంలో దర్శనమిస్తుంది, ఎదురుగుండా కనపడుతున్న మూర్తులన్నీ మాయమైపోతాయి. ఈ మూర్తులన్నీ మాయమైపోయి శాశ్వతమైన ఆనందం ఒకటే మన హృదయంలో కనపడుతుంది. ఆ ఆనందమే అసలు సిసలైన వారణాసి. అది ఈ ఎడమవైపు ఉన్న ముక్కులో ఉన్న నాడి ఇడానాడి. ఈ ఇడానాడే వరణ. కుడివైపు ఉన్న పింగళ అనే నాడే అసి. ఈ వరణ అసి అనే రెండు నాడులు కలిసి భ్రూమధ్యంలో కలుస్తున్నాయి, అంటే కనుబొమల మధ్యలో. ఈ కనుబొమల మధ్య ప్రాంతమే వారణాసి అన్నమాట. వారణాసి అంటే మోక్షస్థానము అని అన్నారు. వారణ వరణ అసి అని రెండు నదులు ఉన్నాయి. ఈ రెండు నదులు గంగానదిలో కలుస్తున్నాయి. గంగానదిలో కలవడం వల్ల ఈ రెండు నదులకి మధ్యలో ఉన్న స్థానాన్ని వారణాసి అన్నాం. ఇటు వరణ అటు అసి వచ్చి గంగలో కలుస్తూ ఉంటే ఈ రెండు నదులు గంగలో కలిసి ప్రవహిస్తున్న మధ్యస్థానమే వారణాసి. ఆ వారణాసి భౌతికంగా బయటే లేదు, మనలో ఉంది. అదే మన భ్రూమధ్యస్థానం. ఈ భ్రూమధ్యస్థానంలో అలాగ దృష్టి కేంద్రీకరించి అక్కడ ధ్యానం చెయ్యాలి గురుమంత్రాన్ని. ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ వెలుతురు వస్తే వాడు సక్సెస్ అయినట్టే, విజయం పొందినట్టే. క్రమంగా వెలుతురే సహస్రార కమలంలో ఉన్న ఆనంద జ్యోతి, ఆనందరసం, అదే శుద్ధ చైతన్యం, అదే శుద్ధ పరబ్రహ్మం. ఆ శుద్ధ పరబ్రహ్మం నిరాకార స్థితిలోకి తీసుకుపోతుంది మనల్ని. దానికి గుణం ఉండదు, రూపం ఉండదు, కర్మ ఉండదు, ఏదో తెలియని ఆనందం. ఆ ఆనందం ఎవడం నిర్వచించలేము. ఆనందమును గురించి నిర్వచించడానికి అవకాశం ఇవ్వని మహోపాసనయే మనలో శాశ్వత ఉపాసన. అది వారణాసి క్షేత్రం సుమ. ఇవి ఎలా వస్తాయి? సేవ చెయ్యడం ద్వారానే వస్తాయి. ఎలాంటి సేవ చెయ్యాలి? గురువుని, గురుస్థానాన్ని, దరిద్ర నారాయణుల్ని సేవ చెయ్యాలి. దీనికి దరిద్ర నారాయణ సేవ అన్నారు మొట్టమొదటిది. ఈ లోకంలో చాలామంది తిండి లేక మలమల మాడిపోతున్నారు. తిండి లేక మలమల మాడిపోతున్న ఈ దరిద్ర నారాయణుల కోసం చెరువులు తవ్వించడం, నూతులు తవ్వించడం, జలాన్ని ప్రవహించేలా చేయడం, వీరి కోసం జోలె పట్టుకుని అప్పుడప్పుడు అన్నం పెట్టడం, దిక్కు లేకుండా రోడ్డు మీద పడి ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి పెంచడం. అసలు నాకు ఇది పెద్ద కోరికగా ఉంది. మా పీఠంలో కొద్ది మందిని, ఇద్దరో ముగ్గురో పిల్లల్ని, తల్లిదండ్రులు తెలియని పిల్లల్ని పెంచి వాళ్ళని మంచి పండితుల్ని తయారు చేయాలి. అలా తయారు చేస్తే అది గొప్ప ఉపాసన అన్నారు. అది దరిద్ర నారాయణ సేవ అంటే. అది దరిద్ర నారాయణ సేవ అంటే ఈ మధ్యన అన్నదానం చేయడం కోసం నువ్వు 25 రూపాయలు ఇస్తావా, 100 ఇస్తావా, ఇస్తేనే తింటానని ప్రాణం తీసే సాధువులు పట్టుకొచ్చి అన్నం పెట్టడం కాదు. అన్నం ఎక్కడ దొరుకుతుంది బాబోయని అల్లాడిపోతూ తినడానికి వచ్చేవాడికి పెడితే అన్నదానం అవుతుంది. కానీ పద్మాకర్ గారు వద్దు మర్రు అంటే నువ్వు తినరా బాబు, నోటి నిండా ప్రసాదం కుక్కితే అది అన్నదానం అనరు. ఈవిడ వచ్చింది, వచ్చేటప్పుడు వాయి ఇడ్లీ తిని వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈవిడ వద్దంటూ అంటే నోటి నిండా శనగలు కుక్కితే అది అన్నదానం అవుతుందా? అది దున్నదానం అవుతుంది కక్కుకుంటున్నాడు కనుక. ఆకలి కల్లాడిపోతున్న వారికి పెట్టినప్పుడు మాత్రమే అన్నదానం అవుతుంది. ఇవాళ మనం చేసే పెద్ద పొరపాట్లవి, అది దరిద్రనారాయణ సేవ. అలాంటి వాళ్ళకి సేవ చేయడానికి చేయవలసిన మార్గాలు చెప్పాడు. జోలి పట్టు, కష్టపడు, ఏమైనా చెయ్యి, అన్నం పెట్టు, జలదానం చెయ్యి. ఇవాళ అంబువాచి దినేషుచ మానవులు చేసే చాలా పెద్ద పొరపాట్లు వరసగా చెప్పుకొచ్చారు. భూమిని పూడ్చేయడం, అనవసరమైన చోట్ల తవ్వడం, నలుగురు తిరిగే రోడ్డు తవ్వేస్తున్నారు చూసారా, ఆ రోడ్డు తవ్వడం అది పరమదోషం. 10 మందికి ఉపయోగపడే చోట గొయ్యి తవ్వితే వాడు అందులో పడుతున్నాడు. అందుకే ఇవాళ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ నరకం తప్ప మరొకటి రాదు పొమ్మన్నారు. ఇష్టం వచ్చినట్టు తవ్వి బారేస్తే ఇంతకించి మహాపాపం మరొకటి లేదు. తవ్వకూడని చోట తవ్వడం, తవ్వవలసిన చోట తవ్వకుండా ఉండడం. ఒక నుయ్యి పూడుగుపోయింది, ఆ నీరు అక్కడ 10 మందికి అవసరం, ఆ నూతిని పూడి చేసి అక్కడ బిల్డింగ్ కట్టేస్తే ఏమిటి? పూర్వం పేరయ్యకోనేరని ఇందులో పెద్ద చెరువు ఉండేది, ఆ చెరువు అందరికీ ఉపయోగపడేది, దాన్ని పూడ్చి పారేశారు. ఇవాళ వీళ్ళందరికీ నరకం, నేను చెప్పలే, ఇదంతా ఈ పురాణంలో చెప్పారు. ఇట్స్ నాట్ మై ఒపీనియన్, నా సొంత పెత్తనంతో నేను చెప్పేది, ఇందులో ఏం లేదు.